తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చదువుకోవాలి. 19 నుంచి 22 వచనాలు చదువుకుందాం. పంతొమ్మిదవ వచనం, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయుడి, ప్రతిమితమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తల్లో వంచండి. పరిశుద్ధుడ ప్రాముఖం తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువారి వాక్య ధ్యానంలో మీరు అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చిన గత కాలాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి ఉదయాన్ని మీ పాదాలను ఆశ్రయించాం. ఉదయకాలపు వాక్య ధ్యాన సమయాన్ని నాకు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు మార్చండి. దయగల తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తా ఉన్నా అనకాపల్లి టీచర్ సహవాసాన్ని మీరు బలపరచండి. ప్రభా సహవాసానికి వృద్ధి కలిగజేయండి, స్థిరపరచండి. అలాగే వచ్చిన ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రభా ఈ మధ్యాహ్నం స్త్రీల ఐక్య ఆరాధన, సాయంకాలం నూతన సహవాస ప్రతిష్ట ఆరాధన ప్రభు దీవెనకరంగా మీరు మార్చమని, ప్రభా యాదాద్రి ఐసీడీఎస్ సహవాసాన్ని మీరు ప్రారంభించడానికి చాలిన కృపను మన సిద్ధపరచమని మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములు మరొకసారి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తెసలోనిక పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం ఆల్మోస్ట్ ముగింపులోకి వచ్చాం. అందులో 5వ అధ్యాయం ముగింపులో వెలుగు సంబంధులు ఎలా ఉండాలో, చీకటి సంబంధులకు దూరంగా ఎట్లా జీవించాలో కొన్ని హెచ్చరిక మాటలు మన మీద కొరకు రాయబడ్డాయి. వెలుగు సంబంధులు ఎట్లా ఉండాలి, చీకటి సంబంధులతో సంబంధం లేకుండా ఎట్లా జీవించాలో అన్న మాటల దగ్గర మన వెలుగు సంబంధులు, మన వెలుగు సంబంధులు అదే అధ్యాయము 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. కాబట్టి లోకస్తులకు వేరుగా రక్షించబడ్డ వారు సంఘబిడ్డలు విశ్వాసులు ఎట్లా ఉండాలో హెచ్చరిక మాటలతోటి ఈ పత్రికను పౌలు భక్తుడు ముగిస్తా ఉన్నాడు. అందులో 12-13 వచనాల్లో మనం మన పైన మన మధ్య ఉండి పరిచర్య చేస్తున్న నాయకుల పట్ల ఎలా ఉండాలో రాయబడింది. 12-13 వచనాలు, మరియు సహోదరులరా, మీలో ప్రయాసపడుచు మీలో ఉండి పనిచేస్తున్నవారు ప్రభునందు మీకు పైవారే ఉండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేయాలి. వారిని మనం మన్నన చేయాలి, వారిని మనం ఘనముగా ఎంచాలి అన్న మంగటలు మనం చదువుతూ వచ్చాం. మనకు పరిచర్య చేస్తూ మన మధ్య ఉన్నవారు, మన పైన ఉన్నవారిని మనం ఎట్లా ట్రీట్ చేయాలి, వారి పట్ల మన డ్యూటీ ఏంటో రాయబడింది. తర్వాత 14-15 వచనాల్లో మన సంఘంలో ఇతరుల పట్ల మన బాధ్యతలు రాయబడ్డాయి. అందులో 13 వచ్చింది, 2వ భాగం. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. అసమాధానం సంఘంలో ఉండడానికి వీల్లేదు. 14వ వచనం మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. అందరితో సమానంగా ఉండాలి అలాగని చెప్పి అక్రమముగా ఉన్న వారిని వదిలేయకూడదు, వారికి బుద్ధి చెప్పాలి అంటే వారిని హెచ్చరించాలి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి. బలహీనులకు ఊతనిచ్చాలి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. నా పట్ల మిగతా వారు అలా ఉండాలి కదా అని అడగటం కంటే కూడా నేను ఇతరుల పట్ల అలాగే ఉన్నానా అని పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మేలుగా ఉంటుంది. అందరితో సమాధానంగా ఉండాలి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి. బలహీనులకు సహాయం చేయాలి. అట్లాగే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. ఇది సంఘంలో ఇతరుల పట్ల మనకున్న బాధ్యత. అట్లాగే మన వైఖరి విషయంలో మనం ఎట్లా జాగ్రత్తలు ఉండాలో 16, 17, 18 వచనాలు గత వారం మనం ధ్యానం చేసాం. మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అది ప్రభువునందు పరిచర్య ఉంది. ఆత్మల సంపాదనలో సంతోషం ఉంటుంది. పరిచర్యను ఏడు ముఖంతో కాకుండా, ఆ ప్రభు పరిచర్యను భారంగా కాకుండా సంతోషంగా మనం చేయాలి. అది మన వైఖరి ఉండాలి. 17, ఎడతెగక ప్రార్థన చేయడు. ఎడతెగని ప్రార్థన. 18, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలాగ ఇలా ఉండడం దేవుని చిత్తం. కాబట్టి ఎట్లా ఉండాలంటే సంతోషంగా ఉండాలి, ఎట తెగకుండా ప్రార్థనలో ఉండాలి, అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. అక్కడ ఆ 3 బాధ్యతలు మన కొరకు రాయబడ్డాయి. మనం అలాగే ఉన్నామా పరీక్ష చేసుకోవటం మంచిది. అట్లాగే సత్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలో కూడా ఈరోజు చదివిన వాక్య భాగంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 19, 20, 21, 22 వచనాల్లో సత్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి. సత్యం అన్న మాట దగ్గర దేవుని వాక్యం. దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? నాయకుల పట్ల ఎలా ఉండాలి రాయబడింది. సహోదరుల పట్ల ఎలా ఉండాలి రాయబడింది. మనం సహవాసంలో ఎలాంటి వైఖరితో ఉండాలి రాయబడింది. అట్లాగే దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలో రాయబడింది. 19, ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు. ఈ 4 మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 4 మాటల్లో మొదటి మాట ఆత్మను అర్పకుడి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అర్పిస్తామా, లేకపోతే ఆత్మను అర్పేయడం ఏంటి? డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని రాయబడింది. ఆత్మను ఆర్పొద్దు. అర్థం చేసుకోవడానికి మనం చదవలసిన కీలకమైన కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. అందులో ఆయన మనకిచ్చిన వాగ్దానం, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఉంది. ఆయన వెళ్ళిపోతూ ప్రభు మాట్లాడిన మాట, నేను పరిశుద్ధాత్మను వాగ్దానంగా చేశాను, ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన సత్యస్వరూపేణ ఆత్మగా రాయబడ్డాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటిని జ్ఞాపకం చేస్తాడు. నేను మీరు అభరించలేనివి, మీకు చెప్పలేనివి మీకు ఆయన బోధిస్తాడు. ఆత్మను ఆర్పకుడి అన్నప్పుడు, ఆయన మనకి బోధించినప్పుడు నిర్లక్ష్యం చేయడం, ఆయన మనకు బోధించినప్పుడు ఆయన మాటను కాతరా చేయకపోవటం ఆత్మదేవుణ్ణి ఆర్పేయటం, నిర్లక్ష్యం చేయటం. అందుకే తర్వాత మాట కనెక్టెడ్ వర్స్, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడి. ఆయన మాట వినడాన్ని నిర్లక్ష్యం చేయటం ఆత్మను ఆర్పడం, మనం మాట్లాడకుండా మౌనంగా ఉండటం, మనం మాట్లాడవలసిన విషయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండటం మనం ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయటం. కావున పిల్లర ఆత్మను ఆర్పకుడి అన్న మాట దగ్గర మనం కొన్ని వాక్య భాగాలు చదవాలి, కొన్ని వాక్య భాగాలు చదవాలి. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 1:13 దేవుని వాక్యం దేవుడై ఉన్నట్టుగా, దేవుని వాక్యం దేవుడై ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. అది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని మన 14 ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాను. వాక్యాన్ని సత్యం, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని మాట్లాడటం బైబిల్లో బయలుపరచబడ్డ విషయం. కాబట్టి దేవుని సత్యం, దేవుని వాక్యం మనం నిర్లక్ష్యం చేస్తే వాక్యానికి ఆధారం, ఆ వాక్యానికి కర్త అయిన, వాక్యాన్ని కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేయడముగా ఇక్కడ రాయబడతా ఉంది. కొన్ని కీలకమైన వాక్య భాగాలు రాయబడ్డాయి. సత్యానికి, దేవుని సత్యం దేవుని వాక్యానికి ఉన్న కీలకమైన విషయాలు కొన్ని రాయబడ్డాయి. అందులో సామెతల గ్రంథం 23:23 సత్యమును అమివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యాన్ని కొనుకో, అమ్మేయద్దు. సత్యాన్ని కొనుకో, అమ్మేయద్దు. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. దేవుని సత్యాన్ని కొనుక్కోవాలట, దాచుకోవాలట, ఆ పదాలు వాడుతున్నాడు. కాబట్టి సత్యాన్ని కొనుక్కోవాలి. విలువైంది కాకపోతే కొనుక్కో, దాచుకో అన్న మాట ఉండదు. కొనుక్కో, దాచుకున్న మాట దాని విలువను బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం చదివిన ఈ సామెతల గ్రంథం 6 దేవుని యొక్క వాక్యం ఆజ్ఞ పాదానికి పీఠం, ఆజ్ఞ పాదానికి దీపంగా ఉండాలి. లేకపోతే విచ్చలు పెడతాను, లేకపోతే అంధకారం, చీకటి చీకటి, శరీర కోరికలు మోసం చేస్తాయి, సాతాను మోసం చేస్తాడు. మోసపోతాం, భయంకరమైన వ్యక్తిత్వం ప్రారంభమవుతుంది. మనల్ని మనమే అసహించుకున్న వ్యక్తిత్వం ప్రారంభమవుతుంది. వాక్యం మనం సంపాదించుకోకపోతే, వాక్యం మన హృదయంలో లేకపోతే, అందుకే వాక్యం వల్ల కలిగే లాభం ఏంటో లేఖనాల్లో మనం చూడాలి. సామెతల గ్రంథం 40:11 నీ కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక అని రాయబడింది. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. ప్రభు దాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగం ముగింపులు అన్నాడు. నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుని వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వాన వచ్చినా వరదలు వచ్చినా గాలి వాన కొట్టినా అతడు నిలబడతాడు. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. మనం వాక్యాన్ని చదవటం మనకి ఎట్లా అర్థమవ్వాలంటే వాక్యాన్ని చదవటం అది ఏదో మెకానికల్ గా యాంత్రికంగా కాకూడదు. అది నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. వాక్యం వెండి బంగారాల కంటే విలువైంది. ముత్యములు తగడాలు ఆ వాక్యం ఎదుట వాటి పేరు ఎత్తడానికి కూడా సరిపోవు. అంత ప్రాముఖ్యమైంది వాక్యం. కాబట్టి దేవుడే వాక్యమే ఉన్నాడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాగ్దానం చేసిన మాట మీకు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వాక్యాన్ని మీకు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించాడు. సత్యాన్ని కృపాసత్య సంపూర్ణుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి కీర్తనకారుడు వాక్యం యొక్క ప్రాముఖ్యతను మాట్లాడుతూ నీ కృపాసత్యములు, సత్యం అంటే వాక్యం, నీ కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. అది వాక్యం వల్ల పొందే లాభం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన సత్యం కీడుమును డాలునై ఉన్నది. చివరి మాట, ఆయన సత్యం కీడుమును డాలునై ఉన్నది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో గాడ్స్ ట్రూత్ ఈజ్ ఏ షీల్డ్ అండ్ బక్లర్. దేవుని వాక్యం మనల్ని షీల్డ్ కీడుము, అలాగే డాలు మనల్ని కాపాడేది. మనం శత్రువు మీద దాడి చేయడానికి ఆయన సత్యం మనకు సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని సాతాను శోధిస్తున్నప్పుడు ఆయన వాడిన డాలు వాక్యం. ఇలా రాయబడింది, ఆయన శోధనలో పడిపోకుండా కాపాడుకున్నది వాక్యం. ఇలా రాయబడింది. దేవుని వాక్యం మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని మనకి షీల్డ్ గా డాలుగా ఉంటుంది, కీడుముగా డాలుగా ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, కృపాసత్యముల వలన 16:6 సామెతల గ్రంథం, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. వాక్యం వెలుగులో మనం ప్రాయశ్చిత్తం పొందుకోగలుగుతాం. కృప మనకు క్షమాపణిస్తే సత్యం, కృప సత్యం రెండు, మెర్సీ అండ్ ట్రూత్. సత్యం మనకు అర్థమైతే ఒప్పుకుంటాం. గాడ్స్ ట్రూత్ ప్రొవైడ్స్ అటాన్మెంట్, దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది దేవుని వాక్యం. కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన వాక్యమైన ప్రభువును బట్టి మనం ప్రాయశ్చిత్తం, మనకి సహాయం దేవుని వాక్యం వల్ల ఎంత ఉంటుందో మనం కొన్ని మాటలు చూడగలిగాం. కాబట్టి వాక్యాన్ని కొని ఉంచుకోవాలి, డబ్బులిచ్చి సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు, కీర్తనకారులు, పాత నిబంధన భక్తులు వాక్యాన్ని గొప్ప చేసి రాసిన మాటలు చదివాం. యేసయ్య బోధలు చదవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 32వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యం మిమ్మల్ని ట్రూత్ సెట్ యు ఫ్రీ. వాక్యం లేదా సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అన్నాడు. దేని నుంచి? 34వ వచనం, పాపం చేయు, ప్రతివాడు పాపానికి దాసుడు. పాపపు సంఖ్యల నుంచి వాక్యం మన విడిపిస్తుంది. ఆ అలవాటు నుంచి వాక్యం మన విడిపిస్తుంది. ఆ బంధకాల నుంచి వాక్యం మన విడిపిస్తుంది. ఆయన ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యమైన వాక్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. కాబట్టి సువార్త చెప్పినప్పుడు వాక్యాన్ని విన్నవారు యవనస్తులు దేని చేత సమరార్థ శుద్ధిపరచుకుందరు? నీ వాక్యాన్ని బట్టి, దాన్ని పరిశీలనగా చదవడాన్ని బట్టే యవన కాలపు పాపాల నుంచి బయటకు ఎలా వస్తారు? బాలుడిలో మూఢత్వం ఎలా తొలగిపోతుంది? వాక్యం ద్వారా, వాక్యం ద్వారా. కాబట్టి వాక్యం ఎవరినైనా విడిపిస్తారు, ఎవరినైనా విడిపిస్తారు. అందుకే వాక్యాన్ని మరొక మాటలో జ్ఞాన ప్రకాశము వెలుగు అని రాశారు. వెలుగు చీకటిలో ఉన్న వారికి వెలుగు. ఇగ్నోరెన్స్ అజ్ఞానాన్ని చీకటిగా తెలియదు, వాక్యం తెలియజేస్తుంది. ప్రభు మరొక మాట మాట్లాడారు, యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. వాక్యంలో వాళ్ళు ఉండాలి, వాక్యంతో నింపబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి, అసత్యంలోకి వెళ్ళవద్దు, అసత్యంలోకి అబద్ధంలోకి వెళ్ళవద్దు. అది ప్రభు యొక్క ప్రార్థన. కాబట్టి దేవుని సత్యం మనం కాపాడుతుంది, దేవుని సత్యం మనకి కేడుము రాదు, దేవుని సత్యం వల్ల దోషానికి ప్రాయశ్చితం, దేవుని సత్యం వల్ల స్వతంత్రత. ఈ లాభాలు మనం సత్యం వల్ల కలిగే లాభాలు మనం చదువుతూ వచ్చాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యోహాను 16:13 ఆత్మను ఆర్పొద్దు అంటే అర్థం ఏంటి? ఆయన సత్యంలోకి నడిపిస్తా ఉంటే మనం అసత్యంలో బ్రతకడం, సత్యంలో నడవడానికి ఇష్టపడకపోవటం, ఆ చీకట్లో కూర్చోవటం, ఆయన సత్యంలోకి నడిపిస్తా ఉంటే సత్యంలోకి రాకపోవటం. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆయన చేసే పని ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు చేసే పని ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు చేసే పని దేవుని వాక్యాన్ని మనకు అందిస్తాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలకి దేవుని వాక్యాన్ని ఆయన అందించాడు. ప్రవక్తలు దేవుని వాక్యాన్ని దైవాత్మ చేత బోధించారు. దాన్ని పేతృపత్రికలో రాయబడ్డ మాటలు మనకు అర్థం కావాలి. 2 పేతృపత్రిక 1:20 2 పేతృపత్రిక 1:20 ఒకడు తన ఊహను బట్టి చెప్పటి వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డ వారై దేవుని మూలముగా పలికని. ప్రవక్తలు ఆత్మచేత నింపబడి దేవుని దైవాత్మచేత నింపబడి పలికారు. వాళ్ళు ఎందుకు ఈ విషయాలు చెప్పారు అంటే వాళ్ళకు కూడా తెలియవు, కానీ ఎట్లా చెప్పగలిగారు? దైవాత్మచేత నింపబడి ప్రేరేపించబడి వారి మాటలు చెప్పారు. దాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్లాగే 1 పేతృపత్రిక 1:11 మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు. ప్రవక్తలు మాట్లాడుతున్నారు, ప్రవక్తుల గురించి రాయబడుతున్నమాట. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుకు వచ్చానో దాన్ని విచారించి పరిశోధించిరి. దేవుని ఆత్మ మనుషుల్ని ప్రేరేపించి సమాజంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రవక్తల్లో ఉండి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పొద్దు అంటే ఆయన సర్వసత్యంలోకి నడిపించేవాడు, ఆయన బోధిస్తాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట ఖాతరా చేయకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఆత్మను ఆర్పిన వారమైపోతాం. కాబట్టి గత కాలంలో దేవుడు మనుషుల ద్వారా మాట్లాడాడు, కానీ నేటి కాలంలో దేవుడు దైవాత్మ మనుషుల ద్వారా మాత్రమే కాదు, మనుషుల ద్వారా మాట్లాడేది కంటే కూడా ఆయన మనుషుల్ని ప్రేరేపించి ఆల్రెడీ రాయించిన వాక్యం ఉంది. వాక్యం మారదు, అందుకే రిటర్న్ వర్డ్ మారదు. నాలుక మాట మార్చొచ్చుగాక రాత మారిపోదు, అట్లానే ఉంటుంది. మన చేతిలో ఉన్న దైవ గ్రంథం ఆయన మనకిచ్చిన సత్యం, ఆత్మదేవుని యొక్క మాటలు. ఏం చేయాలి? డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పొద్దు. చదివి వాక్య పాఠం చక్కగా ఎస్ఎఫ్జే ద్వారా మూడు పూట్ల వాక్యాన్ని చదువుతున్నాం. చదివి వింటున్నాం, విని పాటించకపోతే డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ఆర్పేసిన వారం అవుతాం. కావున పిల్లరా, భక్తులు ఏమంటున్నారంటే కొన్ని మాటలు ప్రవక్తలు, కొత్త నిబంధనలో అపోస్తలు, పాత నిబంధనలో ప్రవక్తలు, వారు దైవాత్మ ద్వారానే. అక్కడ 12 వచ్చిన మొదటి పేతురు మొదటి అధ్యాయం 10-11 చదివాం. 12 వచనంలో పరలోకం నుండి పంపబడ్డ పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతులు. ఆత్మదేవుడు మనుషుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. నానా సమయాల్లో నానా విధాలుగా హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో మాటలు చదువుతాం. నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడైన ప్రభు, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను, సత్య స్వరూపైన ఆత్మను, మీతో ఉండడానికి, మీలో ఉండడానికి, మిమ్మల్ని నడిపించడానికి, బోధించడానికి పంపుతున్నాను అన్న వాగ్దానం. ఆయన మనల్ని సత్యంలోకి తీసుకువెళ్తాడు, అది బాగా అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 చదివితే ఎట్లనగా, క్రీస్తు మర్మం దేవదర్శన వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గుర్చి మునుపు సంక్షేపంగా రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. నాకు క్రీస్తు యొక్క మర్మం బయలుపరచబడింది, దాన్ని మీరు చదవాలి. రాశాను. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని, దైవాత్మ మీరు మాతో మాట్లాడండి, మాకు ఏమీ తెలియదు, మమ్మల్ని నడిపించండి అనకూడదు. అలాగ ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి, దైవాత్మ మీరు రాయించిన గ్రంథం మేము చదువుతున్నాం, సహాయం చేయండి అని చదవాలి. క్రీస్తు మర్మం నాకు బయలుపరచబడింది, దాన్ని మీకు రాశాను. మీరు దాన్ని చదివిన ఎడల ఆయన ఏ సత్యానైతే చెప్పాడు, ప్రవక్తలకు చెప్పాడు, అపోస్తలకు చెప్పాడు, ఆ ప్రవక్తలు ఆ అపోస్తలు రాశారు. మారిపోకూడదు సత్యం, అయిపోకూడదు సత్యం, అందుబాటులోకి రావాలని రాశారు. ఏం చేయాలి? చదవాలి. దాన్ని చదివిన ఎడల మీరు గ్రహిస్తారు. 5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టు ఉన్నట్లుగా. ప్రవక్తలకు, అపోస్తులకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలముందు మనుషులకు తెలియపరచబడలేదు. కాబట్టి బయలుపరచబడింది కొందరికి, ప్రవక్తలకి, అపొస్తలకి. నా పక్కన పౌలు ఉండి నన్ను చేపట్టుకుని నడిపిస్తా ఉండి ఎంత బాగుంటుందో అనిపించవచ్చు కాక, అట్లా అవదు. నా పక్కన పేదరి గారు ఉంటే ఎంత బాగుంటుందో, అవదు. నా పక్కన ప్రభు శరీరధారిగా ఉండి నన్ను నడిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో, అవదు. అవన్నీ అయ్యే మార్గం ఏంటంటే ఆత్మదేవుడు మనకు వాగ్దానం చేయబడ్డాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, ఆ అపోస్తలు యొక్క బోధలు, అవన్నీ రాశాడు ఆయన, రాయించాడు ఆయన. అవన్నీ రాయించి మన చేతిలో పెట్టాడు. చదువు, బాగా చదువు అని మాట్లాడుతున్నాడు ఆయన. చదివితే నీకు అర్థమవుతుంది, చదివితే నీకు అర్థమవుతుంది. కావున పిల్లరా, దేవుని వాక్యం, దేవుని వాక్యం అల్టిమేట్ గా మనకి ఇవ్వబడింది. దేవుని వాక్యం మన జీవితాలకు సరిపోతుంది, చాలిన వాక్యం. పౌలు భక్తుడు ఇలా అంటాడు, అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసి సంఘ పెద్దలకి జాగ్రత్తలు చెప్పి ఇలా అంటాడు, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మను అప్పగించుచున్నాను. వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది, పడిపోకుండా కాపాడుతుంది. ఆయన కృపావాక్యానికి దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు, పరిశుద్ధపరచబడ్డ వాళ్ళ స్వాస్థ్య అనుగ్రహించడానికి శక్తిమంతుడు. మిమ్మల్ని వాక్యానికి అప్పగించేశాను. అందుకే అంటాడా, దేవుని సంకల్పాన్ని మీకు చెప్పకుండా నేనేమి దాచుకోలేదు. చెప్పాను, దేవుడి సంకల్పం అంతా బోధించాను, నేనేమి దాచుకోలేదు, అంత రివీల్ చేసేసాను అంటాడు. కాబట్టి 24వ వచనం, అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. కాబట్టి నేను కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటలో నా ప్రాణమును లెక్క చేయకుండా సువార్తను ప్రకటించాను. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్య సంచరించుచుంటిని. 27, దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదు, సంకల్పం అంతా మీకు బయలుపరిచాను. కాబట్టి 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిందని నాకు తెలియను. తోడేళ్ళు వస్తాయి. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళ కన్నీరు విరిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. 3 సంవత్సరాలు ఈ వాక్యాన్ని, సత్యాన్ని బోధించడం ప్రయాసపడ్డారు. 32, ఇప్పుడు దేవునికి అప్పచెప్తున్నాను, ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయునుగాక. పౌలు భక్తుడు మరొకసారి రోమా సంఘంతో అంటాడు, నేను వచ్చినప్పుడు సువార్త ఆశీర్వాదంతో మీ వద్దకు వస్తాను. లోకం జ్ఞానానికి చాలా విలువ ఇచ్చింది. జ్ఞానానికి అన్న మాట కంటే కూడా తెలివికి చాలా విలువ ఇచ్చింది. వాళ్ళని పిల్లల ఇంట్లో కూర్చోబెట్టడంలా మనం కూడా పంపిస్తున్నారు. పంపించిన దానికి డబ్బులు తీసుకోవట్లా, జీతం తీసుకోవట్లా, వేలే ఫీజులు కడుతున్నారు. మనమే ఫీజులు కట్టి మనమే పంపిస్తున్నాం. ఏమని నేర్చుకో, ఏం నేర్చుకోవాలి, తెలివి నేర్చుకో. ఎలా నేర్చుకోవాలి, పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. వారంలో 7 రోజులు నేర్చుకోవాలి, రోజుకి 8 గంటలు నేర్చుకోవాలి. పరీక్షలు పెడితే సెంటుకి 70% మార్కులు వచ్చేలా నేర్చుకోవాలి. నేర్చుకో. దేవుని వాక్యం, దేవుని వాక్యం నీ సంపాదించి బుద్ధి సంపాదించుకో, నీ ఆస్తి నుంచి సత్యాన్ని సంపాదించుకో. అదేమైనా జరుగుతుందా? అదేమైనా జరుగుతుందా? ఎక్కడో మోసం, ఎక్కడో మోసం. ఆ మోసంలో మనకు ఉండకూడదు. మేము పైగా ఫీజులు కట్టుకో, ఫీజులు కట్టే పని లేకుండా డైలీ స్కూల్, యవనస్తులకు ఆరాధనలు, స్త్రీలకు ఆరాధనలు, మధ్యాహ్నపు జిల్లా ఆరాధనలు ఉచితంగా. ప్రారంభంలో పెద్ద పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, సహవాసం కట్టాలంటే మాకున్న పెద్ద భయం ఏంటంటే, వీళ్ళకి స్పీకర్ని ఎక్కడి నుంచి తేవాలి, వీళ్ళకి వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి. వాక్యం చెప్పడం చాలా ప్రాముఖ్యం కదా, వాక్యం అందించాలంటే ఎక్కడికి తిక్కోవాలి. ప్రభు మహాకృప, ఎత్తుకోవాల్సిన పనులా, ఎత్తుకోవాల్సిన పనులా. వాక్యం మన చేతిలో ఉంది, గ్రంథం మన చేతిలో ఉంది, చదవటం, అర్థం చేసుకోవటం, ఎలాగో నేర్చుకొని అపార్థాలు, తప్పుడు బోధలు ఎలా ఉంటాయో నేర్చుకుంటే మనమే వాక్యం చెప్పవచ్చు. ఎవరి మీద ఆధారపడేది? అందుకే కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి, చక్కటి కోర్సెస్. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, ఎక్స్పోజిటరీ టీచింగ్, డాక్యుమెంట్స్, ఏవి సరైన బోధ, ఏది సరైన బోధ కాదు అర్థం చేసుకోవడానికి నేర్చుకుంటున్నారు. ఆశ్చర్యం, 450 మంది ఎన్రోల్ అయ్యారు. పగులు స్థుతించాలి, నేర్చుకుంటున్నారు. యాకోబు ఒక మాట ఎలాగంటాడు, యోధా భక్తుడు ఇలా అంటాడు, యోధా పత్రిక 3వ వచనం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ బోధ నిమిత్తం మీరు పోరాడవన్నని మిమ్మల్ని వేడుకొనిచు మీకు రాయవలసి వచ్చను. బోధ కోసం పోరాడండి, బోధ మారిపోకుండా ఉండాలని పోరాడండి. బోధ విషయంలో దేవుని సత్యం, దేవుని సత్యం మనకి కీడము డాలు. దేవుని సత్యం, దేవుని సత్యం చాలు. ఆ సత్యం మారిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి, దానికోసం పోరాడండి. మార్టిన్ లూథర్ ప్రాణం మీద తెచ్చుకుని పోరాటం చేశాడు. ఎందుకు? సత్యం ఒకలా చెప్తుంది, దాన్ని చెప్పేవారు మరోలా చెప్తున్నారు. సత్యం వక్రీకరించబడింది అని పెద్ద రెవల్యూషన్, 16వ శతాబ్దంలో రివైవల్ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. సత్యం కోసం పోరాడాలి, సత్యం కోసం పోరాడాలి. కావున ప్రియులారా, దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం, దైవాత్మను నిర్లక్ష్యం చేయటం, దాన్ని ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నమాట. దైవాత్మను, దేవుని ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ఆర్పొద్దు. చరిత్రలో దేవుని వాక్యాన్ని ప్రతిసారి నిర్లక్ష్యం చేసినట్టుగా సంఘ చరిత్రలు చదవగలం, లోకంలో కూడా చూడగలం. హోషేయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, హోషేయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏం లేదట, దేవుని గురించిన జ్ఞానం లేదు, సత్యం లేదు, కనికరం లేదు, దేశం లేదు. ఎట్లా ఉంటారు జనం, ఎట్లా ఉంటారు? 2వ వచనం, అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. అంతే, అంతే, వాడుకయ్యను. దేవుని వాక్యం లేదు, వాక్యం లేకపోతే హృదయం మన హృదయంలో వాక్యం వెంటబడకపోతే హృదయం ఎలాంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది, సమస్త దుష్టత్వం, కపట, వేషధారణ అందులో ఉంటాయి. మనం మనలో పాప స్వభావం మనల్ని చీకట్లోకి తీసుకెళ్తుంది. మూడవచనం, కాబట్టి దేశం ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోయిచున్నవి. దేవుడు వాక్యం లేదు, వాళ్ళ పద్ధతి వాళ్ళ నడక బాగోలేదు కాబట్టి దేవుడు పగవాడైపోయాడు. ఆయన 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 ఆ దేశాన్ని ఆ దేశానికి మేలు చేయట్లా. పదవచనం, వారి యెహోవా లక్ష్యపెట్టుట మానిది గనక వారు భోజనం చేసినా తృప్తి పొందక ఉందరు. కాబట్టి దేవుని ఆత్మ నిర్లక్ష్యం చేయటం, ఆయన భూమి మీదకి వచ్చింది ఒకే ఒక ఉద్దేశం, మనల్ని సత్యంలోకి నడిపించాలి, మనల్ని ఒప్పింపచేయాలి, రక్షించాలి, పాపంలో ఒప్పించి రక్షించాలి, రక్షించబడ్డ మనల్ని సత్యంలో ప్రతిష్ఠ చేయాలి, క్రీస్తు సారూప్యం ఎదిగేటట్లుగా చేయాలి. సో ఆయన పని రక్షణలోకి నడిపించటం. రెండు, రక్షించబడ్డ వారు సంపూర్ణులు చేయటం, సంపూర్ణులు చేయటం, అది ఆయన పని. కాబట్టి దేవుని బిడ్డలు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. దాన్ని మనం చూస్తున్న ఇస్రాయేల్ పరిస్థితి కూడా అదే. కాబట్టి ఈ మూడు మాటల్లో మొదటి మాట, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, దైవాత్మను నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని వాక్యం, వాక్యాన్ని రాయించిన పరిశుద్ధాత్మ నెగ్లెక్ట్ చేయటం, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయటం ఆత్మ నెగ్లెక్ట్ చేయటమే. చదివి నేను మాట అంటాను, చాలాసార్లు నన్ను ఎవరైనా ప్రారంభంలో ప్రశ్నలు అడగమనేవాడిని, ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడిని. తర్వాత నాకు అర్థమైంది, మనకి ఎన్నో తెలుసు, అవన్నీ చేస్తున్నావా చేయట్లా, కొన్ని తెలీదు వాటిని పట్టుకుని ఆడుతున్నాం. ఈరోజు ఉదయం డివోషన్ లో వాక్యం అన్నా, ఈరోజు ఏం చేయాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి, లేకపోతే విండమే 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 విండమే. ఏదియన్స్ లో ఉన్నవారు కొత్త సంగతులు విన్నట్టుగా విండమే, ఏంటి ఉపయోగం, చెప్పింది దేనికోసం, వింటావనా పాటిస్తావనా, పాటించాలి, దిద్దుబాటు చేసుకోవాలి, ఒప్పుకోవాలి, మార్చుకోవాలి. అలా కాకుండా చెప్పు 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 కహాని చెప్పు అంటే చెప్తా ఉంటే చక్కగా హరికథ బుర్రకథ విన్నట్టుగా విని బాగా చెప్పుకోలే, అది దేవుని కనపరచడమా? దైవాత్మను ఆర్పటం, దేవుని ఆత్మను దుఃఖపరచడం కూడా. వాక్యాన్ని ఎన్నడూ నెగ్లెక్ట్ చేయకూడదు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే దైవాత్మను మనం ఆర్పేసినట్టే ఆర్పేసినట్టే. కావున ప్రిలరా, అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం. అందుకే రెండవ మాట రాయబడ్డ మాట ఏంటంటే, దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము ఆ రెండవ మాట మనకు అర్థం కావాల్సిన మాట, 5వ అధ్యాయం 20వ వచనం, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనకు బోధించాడు, నువ్వేం చేయాలి, పాటించాలి, పాటించి నువ్వు బోధించాలి, నువ్వు ఆగకూడదు, నోరు మూసుకోకూడదు. ఆయన మాట వినకపోయినా, ఆయన చెప్పింది మనం ప్రకటించకపోయినా, మనం ఆత్మను ఆర్పేసిన వారం అవుతాం. వినాలి, బోధించాలి, వినాలి, ప్రకటించాలి, వినాలి, ప్రకటించాలి. ప్రవచించటాను నిర్లక్ష్యం చేయొద్దు, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వినే కాడ నిర్లక్ష్యంగా ఉండొద్దు, విన్న విషయాల్ని పాసాన్ చేసే కాడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. తర్వాత మాట, తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, మేలైన దాన్ని చేపట్టుడి. అక్కడ మొదటి మాట టెస్ట్ ఆల్ థింగ్స్, టెస్ట్ ఆల్ థింగ్స్, ప్రతిదాన్ని పరీక్షించేవారుగా, అన్నిటినీ పరీక్షించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఆత్మను అర్పొద్దు అంటే ఆయన మాట వినాలి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటే విన్నదాన్ని ప్రకటించాలి. బాగున్నాయి. 21వ వచనం ఏం చెప్తుందంటే ప్రతి ఆత్మ నమ్మొద్దు, సమస్తాన్ని పరీక్షించి అన్న మాట దగ్గర ఇన్నోసెన్స్ గా ఉండొద్దు, ఇన్నోసెన్స్ గా ఉండొద్దు. వాక్యం దగ్గర ఇన్నోసెన్స్ గా ఉండొద్దు. మొదటి వ్యూహాన్ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మొదటి వ్యూహాన్ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలువెళ్లి ఉన్నారు. దైవాత్మ ప్రవక్తలతో మాట్లాడితే, ప్రవక్తలు జనాలతో మాట్లాడారు అది మనం విన్నాం, కానీ ప్రవక్తలు 2వ కేటగిరీ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, నకిలీ ప్రవక్తలు. కాబట్టి ఎంతమంది ఉన్నారట? అనేకులు. ఆ మాట చూడండి, అనేకులైన. ఒకడే అబద్ధ ప్రవక్త అంటే సరే ఒకడేలే అనుకోవచ్చు, ఒకడు కాదట, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్లి ఉన్నారు. గనక ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు పరీక్షించండి, సమస్తమును పరీక్షించండి. మాట మనల్ని ఛాలెంజ్ చేయాలి, మాట మనకి గొప్ప మేలు. ఎవరు చెప్పినా చిత్తం ప్రభువా, ఎవరు చెప్పినా అలాగే అండి అని గంగిరెద్దులా బుర్రపొద్దు అని వాక్యం అంటుంది. వారు దేవుని సంబంధ, దెయ్యం సంబంధ. అబద్ధ ప్రవక్తను ఎట్లా తెలుస్తారట? మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నాడు, ఫలాన్ని బట్టి చెట్టును అంచనా వేయండి. ఫలాన్ని బట్టి, మాటను బట్టి కాదు, మాట మాత్రం చాలా పాలిష్డ్ గా ఉంటుంది, బోధ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రతుకు అలా ఉండదు, బ్రతుకు అలా ఉండదు, బోధ బాగుంటుంది, బ్రతుకు అలా ఉండదు. అబద్ధ ప్రవక్త. కాబట్టి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తులు అనేకులు బయలుదేరారు. మీరు అమాయకంగా ఉండొద్దు, సమస్తాన్ని పరీక్షించండి. అంటే ఏం చేయాలి? అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో బెరియా సంఘం నుంచి రాయబడ్డ మాట. వాళ్ళు ఏం చేశారట? పౌలు శీల బోధిస్తా ఉంటే, ఆహా పౌలు చెప్పాడు, ఆహా శీల చెప్పాడు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేశారు? గ్రంథం ఏం చెప్తా ఉంది, గ్రంథంలో ఏమి రాయబడి ఉంది అని చూస్తున్నారట. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనక ఆసక్తితో వాక్యం అంగీకరించారు. వినే మనసు ఉంది, నిర్లక్ష్యం చేయట్లా, వినేకాడ వాళ్ళు వినేకల వాళ్ళు హార్డ్ కోర్లా లేరు, అంగీకరిస్తున్నారు. అంగీకరించి ఒక పని చేస్తున్నారు, పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగే ఉన్నావా లేవా అని ప్రతిదినం లేఖనాలు పరిశోధించు వచ్చిరి. కాబట్టి వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చెక్ చేసుకోవాలి, వాక్యంలో కన్ఫర్మ్ చేసుకోవాలి. దర్శనం మళ్ళా మారిపోద్ది, కళ మళ్ళా మారిపోద్ది, ఊహలు కళలు ఆలోచన మారిపోతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో భయంకరమైన మాట రాయబడింది, వాడు చీకటి రామ సామ్రాజ్యానికి అధిపతి వెలుగుదూత వేసి వేసుకుని వస్తాడు, వాడు రూపం మార్చుకుంటున్నాడు, వాడు నటిస్తా ఉన్నాడు, వాడి పరిచారకులు కూడా గొప్ప నటులు, నటీ నటులు, చాలా గొప్ప నటీ నటులు నటిస్తారు. జాగ్రత్త. కాబట్టి మోసపోవద్దు, మోసపోవద్దు అని వాక్యం మనతో మాట్లాడతాం. కావున పిల్లరా, మనం ప్రతి ఆత్మను వివేచించేవారిగా కూడా ఉండాలి. ఆ వివేచన లేకుండా అమాయకంగా నమ్మటం మంచిది కాదని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. వివేచన లేకుండా అమాయకంగా నమ్మటం, దాని ద్వారా మనమే నష్టపోతామని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. కావున పిల్లరా, సమస్తాన్ని పరీక్షించండి, సమస్తాన్ని పరీక్షించండి. పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఏది మేలో దాన్ని చేపట్టాలి, ఏది మేలో దాన్ని మనం చేపట్టాలి. దానికోసం అపోస్తలు చేసిన పని ఏంటంటే, మొదటి యోహాన్ పత్రిక 4:6-6 మొదటి యోహాన్ పత్రిక 4:1 ప్రతి ఆత్మను నమ్ముద్దండి అని రాయబడింది. 6 మన దేవుని సంబంధం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడం. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్య స్వరూపమైన ఆత్మ కొరకు మనం చదివాం, ఆత్మ నార్పొద్దు. రెండవ మాట, భ్రమపరచు ఆత్మ, దురాత్మ, దురాత్మ భ్రమపరచు ఆత్మ. కాబట్టి ప్రతి ఎమోషన్ ని, ప్రతి ఫీలింగ్ ని, ప్రతి స్వరాన్ని, ప్రతి సలహాను, ఉచిత సలహా చాలా మంది ఉన్నారు సలహాలు చెప్పేవారు, అవన్నీ తీసేసుకోవద్దు. వాక్యంలో ఒకటండి, వాక్యం ఏం చెప్తా ఉందో చూడండి. నాకు తెలిసి మెజారిటీ డెసిషన్స్ లో వాక్యానికి వ్యతిరేకమైన డెసిషన్లు తీసుకుంటా, వద్దు అని అంటాడైనా అదే తీసుకుంటాం. దానికి ఏమైనా కలర్ ఇచ్చారు? ఆశీర్వాదం, లాభం, దేవుడిచ్చిన ఆపర్చునిటీ, గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకోకు. ఏది గోల్డెన్ ఛాన్సా? వాక్యానికి వ్యతిరేకంగా చేసే పనులు, వాక్యానికి వ్యతిరేకంగా చేసే పనులు. ఆది సంఘం చేసిన మంచి ప్రయత్నం అపోస్తల కార్యాల గ్రంథం 2:42 వీరు అపోస్తల బోధ యందు ఎడతెగకుండా ఉన్నారు. యేసయ్య ఏం చెప్పాడు? దాన్ని అపోస్తలు బోధించారు, దాన్ని రాశారు, దాన్ని స్థిరపరిచారు. యేసయ్య చెప్పింది స్థిరపరిచారు, అపోస్తలు చెప్పింది కూడా స్థిరపరిచారు. నేను చాలాసార్లు ఈ మాట అంటా, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, రావాలి అన్నది పాత నిబంధన భక్తుల యొక్క నిరీక్షణ. ఆదికాండ 3:15 స్త్రీ సంతానం, ద్వితీయోపదేశ 18:18 నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు పుట్టిస్తాడు అన్నది మోషే భక్తుని ద్వారా పలకబడ్డ వాక్యం. ఆయన రావాలి, ఆయన రావాలని చెప్పి ప్రవక్తలందరూ ఈ ఆత్మ ఆయన కోసం ఏ కాలంలో వస్తాడని చెప్తుంది, మెస్సే కోసం అని వాళ్ళు ఎదురు చూశారు. వచ్చేసాడు మెస్సే భూమి మీదకి. లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులు నేను మీకు బోధిస్తాను అంటున్నాడు. ప్రశ్నలు అడిగితే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం సువార్తలు చదవకపోతే, ఈ మాట గమనించాం, సువార్తలు చదవకపోతే, కొత్త నిబంధన చదవకపోతే క్లారిటీకి బదులు కన్ఫ్యూజన్ లో ఉంటాం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న వేరియేషన్స్ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. అదేంటి అక్కడ అలా ఉంది, ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది. ఈ మాట అంటాను, ఆశీర్వాదాల కోసం బోధించే ఏ పాస్టర్ గారైనా వాళ్ళ పాత నిబంధనలు ఎత్తుక్కోవాలి పోయి. భౌతికమైన ఆశీర్వాదాలు, ఆస్తుల కోసం బోధించేవారు ఎవరైనా పాత నిబంధనలు ఎత్తుక్కోవాలి. అందుకే సామెతల గ్రంథంలో కీర్తన గ్రంథం దూరుతా ఉంటారు. ఏముంది కీర్తన గ్రంథంలో? అంతా బాగుంటది, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, అలాగే ఉంది. అక్కడ కొత్త నిబంధనలు ఏముంది? దెయ్యం కోసం ఆయన మాట్లాడుతున్నాడు, ఇరుకు మార్గం, విరోధి, అబద్ధ ప్రవక్తలు, ఎంత స్పష్టంగా ఉంటుంది కొత్త నిబంధన బాధ. దేవుడు కాపాడుతాడు కాదు, కాపాడగలడు, కానీ దేవుడు పరీక్షలకు అనుమతిస్తాడు. దేవుడు పనిచేయమంటాడు. మనం మతేశ్వార్త వచ్చిన మేము వచ్చిన ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిన్న జన్మం జరిగి 1వ అధ్యాయం కూడా ధ్యానం చేశాం. దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? ఆయన పనిచేయి, పెద్ద కొడుకుని పనిచేయన్నాడు, చిన్న కొడుకుని పనిచేయన్నాడు. పెద్దోడిని పొలంలోకి వెళ్ళి పనిచేయంటాడు, చిన్నోడిని పనిచేయంటాడు. యేసుక్రీస్తు ప్రభుని పనిచేయమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని పనిచేయమన్నాడు. నిన్ను నన్ను మాత్రం ఏం పని లేదు, కూర్చో, అంతా నేనే చేస్తాను, నీకేం పని ఉంది, చక్కగా కూర్చొని తిను, కాలు మీద కాలు వేసుకుని ఉండు. పని చేయాల్సి వస్తే ఏం పని చేయాలి? డబ్బులు సంపాదించుకునే పనులు చేసుకో, పేరు సంపాదించే పనులు చేసుకో. అవునా? అలా ఉందా కొత్త నిబంధన? మతేసువార్త 11:28 బాగా కోట్ చేస్తాం, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా వచ్చేయండి నా దగ్గరికి, మీ ప్రయాసలు, మీ భారం, మీ కష్టం అంతా నా మీద వేసేయండి. ఉంది అక్కడ, అలా లేదు అక్కడ, ఏముంది? ఆ బరువులు మోయడం వల్ల నడ్డుంగిపోద్ది, లాభం ఏమి లేదు, కానీ నకాడెత్తుకో, నకాడెత్తుకో, నీకు విశ్రాంతి. అక్కడ ఇక్కడ పరిగెట్టి చాలా నేర్చుకుంటున్నావు, కానీ నా వద్ద నేర్చుకో, వచ్చి కూర్చో, నా దగ్గర నేర్చుకో, నా కాడెత్తుకో, అప్పుడు నీ ప్రాణాలకు విశ్రాంతి. అప్పుడు విశ్రాంతి అన్న మాట ముందు సెమికోన్ వాడబడింది, ఇవి చేస్తే విశ్రాంతి అంటే భూమి మీద కాదు, అప్పుడు విశ్రాంతి, నిత్య విశ్రాంతి. అదే మత్తయి సువార్త 28:18 నిర్వచనాలు ఏమన్నాడు, కూర్చో, నీకేం వల్ల, నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను అన్నాడు. అల్లా ఏమన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, ఆ సర్వాధికారంతో నీకు చెప్తున్నాను విను, నేనెవరినంటే ప్రేమామయుడు, దయామయుడు కాదు కాదు, సర్వాధికారి, మహారాజు, రాజులు రాజు, ప్రభువులు ప్రభువుని చెప్తున్నాను. ఏం చేయాలి? కాబట్టి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త జన శిష్యులు చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, సంఘాలను కట్టండి, బోధ చేయండి. అది ఆయన బోధ. కొత్త నిబంధనలో అన్ని చాలా కృష్ణక్రియలుగా ఉన్నాయి. ఏం చేయాలో, ఏం చేయాలి, ఏముండదు. మీరు వాడుతున్న వాక్యాలు ఎస్ఎఫ్జీలో ఉన్న వాళ్ళు కాస్త ట్యూన్ అయ్యారు కాబట్టి, ఇక ఏ డినామినేషన్ కైనా పోయి చూడండి, ఏ డినామినేషన్ కైనా పోయి చూడండి, అన్ని పాత నిబంధన వాక్యాలు పెట్టుకుంటారు. ఎందుకు పాత నిబంధన వాక్యాలు పెట్టుకున్నామంటే అవి కొంచెం మాకు ఆదరణ కలిగజేస్తున్నా. ఏంది సర్వసత్యమా? యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధ అది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీకు సర్వసత్యంలో నడిపిస్తాడన్న బోధ అదేనా? వస్తు సంబంధమైన ఆశీర్వాదాలా? ఇది అంత పెద్ద మోసము. అపోస్తుల బోధ అదేనా? ఆది సంఘం ఎడతెగకుండా ఉన్నది అపోస్తుల బోధలోనా? ఆ అపోస్తుల బోధేనా ఇప్పుడు మనం పాటిస్తున్నాం? అపోస్తులు ఏది ప్రభు దేని నేర్చుకున్నారు, ఏది వాళ్ళు ప్రకటించారు, దేని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఆ బోధేనా? అది అబోధేనా? ఈ పెద్ద పుస్తకంలో ప్రతిదానికి వాక్యాలు దొరుకుతాయి. ఎందుకు దొరకవు? దొరుకుతాయి. ఇల్లు కట్టాలనుకోండి, వాక్యం దొరకాలి. ఎక్కడి నుండి తేవాలి? 127 కీర్తన మొదలు వచ్చిన బంగారు వాక్యం. ఏమి రాయబడింది? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కింద వాక్యాలు ఏం చెబుతున్నాయి? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం. 128 కీర్తనం ఏం చెప్తుంది? పిల్లలు, పిల్లల పిల్లలు, భార్య ఫలించు ద్రాక్షవల్లే. ఇల్లు అంటే అది బిల్డింగ్ కోసం చెప్పట్లా, కుటుంబం కోసం చెప్తుంది వాక్యం. మరేం చేసాం? ఇల్లు అనుందిగా, ఇల్లు అనుందిగా, ఇల్లు అనుంది కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్, ఇంటి ఓపెనింగ్, లేదా ఇంటికి పునాదిరాయ వేసేటప్పుడు వాడేయచ్చు ఆ వాక్యం. ఇది ఎంత పెద్ద మోసము! ఆ వాక్యం అలాగే ఉందా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆహా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యం అంటే వెండ, బంగారమా, నగల, నట్ట, ఏంటి ఐశ్వర్యం అంటే? 127 కీర్తన 3 చరణం, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. మనుషులు, దేవుడు బైబిల్లో ఎక్కడ మాట్లాడినా మనుషుల కోసమే మాట్లాడాడు. అబ్రహామ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఏం చేస్తావు ప్రభువా? ఎన్ని కోట్లు ఇస్తావు? కోట్లు ఇవ్వను, ఆకాశ నక్షత్రాలలాగా పిల్లల్ని ఇస్తాను, సముద్ర పిసుకలాగా పిల్లల్ని ఇస్తాను. అది ఆశీర్వాదం. ఆస్తులు కాదు, ఆత్మలో. పాత నిబంధనలు ఏం కనిపించింది? అవేం కనబడవు, అవేం కనబడవు. ఎక్కడో ఒక అధ్యాయం, ఎక్కడో ఒక అధ్యాయం, ద్వితీయోపదేశ కాండ 28 చక్కగా తెచ్చి వాడేసుకోవచ్చు. అదేనా బైబిల్ అంతటా కనిపించేది? ఎంత పెద్ద మోసం, ఎంత పెద్ద మోసం. కావున సమస్తమును పరీక్షించండి. మోసపోతారు, వాడు మోసగాడు, వాడు ఇట్టే బిరుడు గుట్టిస్తాడు. మీరు మాత్రం అంత అమాయకంగా ఉండొద్దు. సమస్తమును పరీక్షించండి, అందులో మేలైన దాన్ని చేపట్టండి అన్నప్పుడు ప్రతి ఆత్మను నమ్మొద్దండి. అవి దేవుని ఆత్మలో కాదు చూడండి. ప్రతి బోధను నమ్మొద్దు, అది బైబిల్ బోధ. బైబిల్ బోధన మనకు కన్ఫ్యూజ్ అవుతారు, కొత్త నిబంధన ఆధారమైన బోధనా కాదా? చూడండి తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును పరీక్షించి మేలిన దాన్ని చేపట్టండి, మేలిన దాన్ని చేపట్టండి. అందుకోసం అప్లై చేసుకోవడం కూడా చాలా కీలకమైన మాట, అప్లై చేసుకోవడం కూడా చాలా కీలకమైన మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వం మానాలి, మానాలి, లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం వినేది మార్చుకోవడం కొరకు, వాక్యం వినేది దాన్ని పాటించడం కోసం, పాటించడం కోసం. కావున ప్రియులారా, వాక్యపు వెలుగులో మనం మనం పరీక్ష చేసుకోవటం మంచిది. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము. ఇందువలన మనం సత్య సంబంధాలు మనం ఎరుగుతుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడు, సమస్తాన్ని ఎరిగినవాడు. కనుక మన హృదయం ఏ విషయాలు మన ఎందు దోషారోపణ చేయొచ్చినదో ఆయా విషయాలు ఆయన ఎదుట మన హృదయం సమ్మతిపరచుకుందుము. కాబట్టి మాటలు కాదు, క్రియలు, క్రియలు. దానికి ఎవరు చూస్తున్నారు కాదు, మన మనస్సాక్షే, మన మనస్సాక్షే మన మీద సాక్ష్యం ఇచ్చేది. జాగ్రత్త, జాగ్రత్త, మాటలు కాదు, అప్లై చేసుకోవాలి. మేలైన దాన్ని చేపట్టాలి, మేలైన దాన్ని చేపట్టాలి. యాకోబు పత్రిక ఇది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ముగిస్తా ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదివితే, మీరు విధువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకుడి, వాక్య ప్రకారంగా ప్రవర్తించువారే ఉండండి. వాక్యాన్ని విని కూర్చుంటే మోసపోతారు. పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి. నేను బైబుల్ చదువుతున్నానండి నాకు గుర్తుంటా లేదు, నేను చాలా చదువుతున్నాను మర్చిపోతున్నానంటే నువ్వు ప్రాక్టీస్ చేయట్లే, అక్కడ మర్చిపోతున్నావు. ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లా మర్చిపోతాం? మర్చిపోం. కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి పిల్లరా, మేలైన దాన్ని చేపట్టండి, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. ఒక మాట ఉంది అక్కడ, 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. ఏ కీడులో కూడా మీరు పడద్దు, ఏ కీడులో కూడా మీరు పడద్దు, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. వాక్యం మనతో మాట్లాడుతున్న మాట అదే. కాబట్టి పిల్లరా, ఏ విధమైన దానికి ఛాన్స్ ఇచ్చినా, ఏ విధమైన లోపానికి ఛాన్స్ ఇచ్చినా, మన జీవితం ఎట్లా మారిపోతుందో వాక్యం మాట్లాడుతూ ఉంది. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, విండ్లను తొక్కి ఉంచినట్టు అబద్ధమాడుటకే వారు తమ నాలుకను ఉంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు, నన్ను ఎరగక కీడి వెంట కీడి చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడు తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టయి తన సహోదరుని కొంప ముంచును, ప్రతివాడును కుండెమును చెప్పుటకు తిరుగులాడుచున్నాడు, సత్యం పలుకక ప్రతివాడు తన పొరుగు వాడిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకులకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటి వాడిని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. కాబట్టి ప్రతి విధమైన కీడుకు మనం దూరంగా ఉండాలి. లేదు అంటే మెల్లగా మెల్లగా క్యాన్సర్ పాకినట్టుగా లోపాలు మన నింద మన జీవితాన్ని ముంచెత్తేస్తాయి. ఏ చిన్నదానికి కూడా అవకాశం ఇవ్వకూడదు, ఏ చిన్నదానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. యెషయా గ్రంథం 33:15-16, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధం వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్యాన మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమును నివసించును. పర్వతములలో శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. కాబట్టి నీతిని అనుసరించి యథార్థంగా మాట్లాడుచు, లంచాన్ని ఉపేక్షిస్తూ, ఏ చీడు చేయకుండా, అక్కడ రాయబడిన మాటలు చెడు మాటలు వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కనులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధత అన్నప్పుడు సమస్తమైన చీడుకు దూరంగా ఉండటం. ఇప్పుడు మనం తప్పు చేయడానికి లేకపోతే చెడిపోవడానికి ఎక్కడికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలా, మొబైల్ ఫోన్లోనే అన్ని పాఠాలు, యూట్యూబ్ యూనివర్సిటీ అన్ని మన చేతిలోకి వచ్చేసాయి. సర్వనాశనం అయిపోవడానికి 125,000 కారణాలు, 125,000 మార్గాలు ఉన్నాయి. ఏ విధమైన చెడు నాకు ఆ చోటు ఇవ్వకుండా జాగ్రత్త వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం మంచిది. 4 మాటలు, ఆత్మను ఆర్పొద్దు ప్రవచించడాన్ని, 1 థెస్సలొనికీ 5:19-22, ఆత్మను ఆర్పొద్దు, ఆయన బోధకి ఎప్పుడు మన పెడచెవిని పెడితే మనం నష్టపోతాం. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, మన నోరు మూసుకొని కూర్చుంటే నష్టపోతాం. సమస్తాన్ని పరీక్షించి ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మితే నష్టపోతాం. మేలైన దాన్ని చేపట్టుడి, మేలు చేసే విషయంలో మౌనంగా ఉన్న నష్టపోతాం. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. ఏ కీడు కూడా చోటు ఇవ్వద్దు. ప్రతి విధమైన చెడుకు దూరంగా ఉందా, అది మన వైఖరి ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా పరీక్ష చేసుకుందాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.